ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஃ ஸ்ரீ குருப்யோ நமஃ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். பரம பவித்ரமேன கருட புராணம்லோ భైరవ ఉపాసనకి సంబంధించిన విశేషాలన్నీ నేను మీకు చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వింటున్నారు. ఈ భైరవులలో కపాలి భైరవుడు అనే రూపాన్ని ఎలా అర్చించాలో మీకు ఇతపూర్వ కార్యక్రమంలో కించిత్తు వివరించాను. చేతిలో బ్రహ్మకపాలము ధరించి జగత్తంతా పర్యటించినటువంటి వాడు కపాలి భైరవుడు. కపాలి అంటే కపాలము ధరించినవాడు, కపాల భైరవుడు కపాలమును పట్టుకున్న భైరవుడు. అందుకని కపాలము అంటే పుర్రె. పుర్రె పట్టుకున్న వాడిని ఏమంటారు సంస్కృతంలో? కపాలి అంటారు. సోలము అని ఒక ఆయుధం ఉందనుకోండి, ఈ ఆయుధమును ధరించిన వాడు సూలి. బలము కలిగిన వాడు బలి, సోలము కలిగిన వాడు సూలి, కపాలము కలిగిన వాడు కపాలి. అలాగే వ్రతము చేసేవాడు వ్రతి అని పిలువబడతాడు. అందులో కపాలి అంటే కపాలమును ధరించినటువంటి వాడు. ఆ ధరించిన వాడు భైరవుడు గనక కపాలి భైరవుడు అన్నారు. ఈయన పూజా విధానం చాలా తేలిక. కపాలి భైరవుడికి పంచగవ్యం అంటే చాలా ఇష్టం. పంచగవ్యం అనగా ఆవు శరీరము నుంచి వచ్చే ఐదు ద్రవాలు, ఆవు పాలు. ఈ పాలు కాచి తోడు పెట్టి తయారు చేసిన పెరుగు అంటే ఆవు పెరుగు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఇక నాలుగవది గోమూత్రం, ఐదవది గోమయం, ఆవు పేడ. ఈ ఐదింటిని రంగరించి ఒక ద్రవంగా తయారు చేసుకోవాలి. ఈ ద్రవముతో కపాలి భైరవుడిని అభిషేకించాలి. అభిషేకించేటప్పుడు సన్నగా పొయ్యాలి ఆ ధారని, ఎందుకంటే పంచగవ్యం చాలా తక్కువే తీసుకుంటాం కనుక తక్కువ దాంతో అభిషేకం చేయాలి. కనుక వీరుంటే ఉద్ధరణితో కొంచెం కొంచెం పోయండి, లేదా చిన్న చెంచాతో పోయండి, లేదా పుష్పంతో పోయండి. అలా మొత్తం మీద కపాలి భైరవుని అభిషేకించాలి. విగ్రహం తయారు చేసుకున్నవాడు విగ్రహాన్ని పూజిస్తారు, అభిషేకిస్తారు. శిల పెట్టుకున్నవాడు ఆ శిల మీద పంచగవ్యం కొంచెం కొంచెం పోసి అభిషేకించాలి. అభిషేకం అయ్యాక ఈ పంచగవ్య ద్రవ్యాన్ని వేరే పాత్రలోకి తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పంచగవ్య ద్రవ్యమును రాగి, వెండి, ఎత్తడి, ఇనుము ఈ పాత్రలోకి తీసుకోకూడదు. మట్టి పాత్రలోకి తీసుకోవచ్చు, లేదా బంగారు పాత్రలోకి తీసుకోండి. ఈ మధ్యన స్టీల్ గ్లాసులు వచ్చాయి కాబట్టి వాటిలోకి తీసుకోవడం వల్ల ఏం ప్రమాదం లేదు. కానీ మట్టి పాత్ర చాలా శ్రేష్టం పంచగవ్యానికి. అందుకే కొండ పిడతలు తీసుకోండి, అటువంటి వాటిలోకి ఈ ద్రవ్యాన్ని తీసేయండి. ఆ తర్వాత కపాలి భైరవుని శుద్ధ జలంతో, గంగాజలంతో భక్తితో అభిషేకించండి. అభిషేకం చేసేటప్పుడు వేదమంత్రములను చదువుకోగలిగే వారేమో నమక చమకములతో కానీ, మన్యు సూక్తముతో కానీ, మహన్యాసములో ఏదైనా ఒక మంత్రంతో కానీ అభిషేకించవచ్చు. ఈ మంత్రాదులు తెలియనటువంటి సామాన్య ప్రజలు, కేవల భక్తులు ఏం చేస్తారన్నమాట, నమశివాయైచ నమశివాయ అని శివాశివులను తలుచుకోండి. కాలభైరవుడికి పార్వతీ పరమేశ్వరుడు యొక్క మంత్రం అంటే ఇష్టం. ఆ మంత్రంతో కూడా జపం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. ఇక కపాలి భైరవుణ్ణి అభిషేకించడానికి అష్టకం చదివితే మరీ మంచిది. అక్కడ కాలభైరవ అష్టకం ఉంది కదా, కాశికాపురాధినాథ కాల భైరవం భజే అనే ఎనిమిది శ్లోకములను పఠిస్తూ కానీ వింటూ కానీ అభిషేకం చేయండి. ఇలా శుద్ధ జలంతో కూడా అంటే నీళ్లతో అభిషేకం చేసేసిన తర్వాత శుభ్రంగా ఆ శిలామూర్తిని కానీ లేక విగ్రహాన్ని కానీ రూపాన్ని కానీ శుభ్రం చేసి మళ్ళీ దానికి గంధము, బొట్లు మొదలైనవన్నీ పెట్టండి. పెట్టిన తర్వాత స్వామివారికి మాషచక్రాలు, గారెలు లేదా మిరప గుళ్ళు, కేవలం గుళ్ళు కూడా నివేదించవచ్చు, మినుములు అవి నివేదన చేయండి. ఏమీ లేకపోతే పటిక బెల్లం చాలా మంచిది, ఖండ చక్కర పటిక బెల్లము, ఈ బెల్లాన్ని నివేదించండి. ఆ తర్వాత ప్రసాదం మీరు అందరూ సేకరించండి. పంచగవ్యంతో ఇందాక అభిషేకం చేశారు కదా, దాన్ని తీర్థంగా తీసుకోండి. ఇక చూడండి, ఆ ఇంటిలో కాలభైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక ఇల్లంతా చాలా సుఖంగా ఉంటుంది. ఈ కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు, అంటే సోమరిపోతులట. సోమరిపోతులకు చురుకుదనం ఇచ్చే మహానుభావుడు కపాలి భైరవుడు. కొంచెం జాగ్రత్తగా విని నేను చెప్పినట్టు చేస్తే చురుకుదనం వస్తుంది. అత్యంత ప్రాచీన కాలంలో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన ఒక పల్లెటూళ్ళలో ఒక జమీందారి గ్రామంలో నివసించేవాడు. పూర్వకాలంలో జమీందారులు భూస్వాములు అనేవారు కదా. హిందీలో జమీందారు అంటే జమీన్ అంటే భూమి, భూమి కలిగిన వాడు హిందీలో జమీందారు అని పిలువబడతాడు. అదే తెలుగులో మనం సంస్కృత పదం వాడతాం కనుక భూస్వామి అంటారు. తెలుగు అని అండమే కానీ నిజానికి తెలుగులో పదం కాదు అది. భూస్వామి సంస్కృత పదం, స్వామిన్ అనే నకారాంత శబ్దం, భూ అనే సంస్కృత శబ్దం, ఈ రెండు సమసిస్తే భూస్వామి అవుతుంది, భూమికి యజమాని. తెలుగులో చెప్పాలంటే దానికి సరైనటువంటి పదం లేదు. ఎందుకంటే భూమికి నేల అంటాం, ఈ యజమాని అనడానికి సరైన అనువాదం చేయడానికి చాలామంది నానా యాత్ర పడిపోయారు అన్నమాట. అందువల్ల ఈ భూస్వాముల పూర్వకాలంలో భూములన్నీ అగ్రహారాలను అదుపులో పెట్టుకునేవారు. కొన్ని లక్షలు కోట్లు ఎకరాలు అన్ని వాడి చేతుల్లో ఉండేవి. ఈ భూముల్ని అందరికీ కాస్త కౌలుకి ఇవ్వడము, లేకపోతే వాళ్ళ దగ్గర ఈ కొంతకాలం పాటు గొత్తగా ఇవ్వడము, కొంతమందికి అయితే ఉచితంగా ఇవ్వడము చేసేవారు. పన్నులు వసూలు చేసేవారు, వీటిని మహారాజులు కట్టేవారు. అలాంటి వ్యవస్థని జమీందారీ వ్యవస్థ లేక భూస్వామి వ్యవస్థ అనేవారు. అలా ఓ భూస్వామి గారు ఒక ఊరిని పరిపాలించేవాడు. ఆ చుట్టుపక్కల మొత్తం 108 గ్రామాలకు ఆయన అధిపతి. ఆయన కింద దాదాపు 5 లక్షల ఎకరాలు పొలం ఉండేది. వీటి మీద పన్నును రాజుగారికి కట్టేవాడు ఆయన. ఈ గ్రామంలో, ఈ పల్లెటూళ్ళలో కుగ్రామంలోనే ఉండేవాడు ఆయన. ఎందుకంటే అప్పట్లో జమీందారులు పల్లెటూళ్ళలో ఉండేవారు. అక్కడ నుంచి ఏనుగుల మీద, గుర్రాల మీద మహారాజుల సంస్థానాలకు వెళ్ళేవారు వాళ్ళు. ఎక్కడ ఆడంబరంగా అట్టహాసాలుగా నగరాల్లో ఉండేవారు కాదు. ఆ ఊళ్ళల్లో జమీందారు గారు ఉన్నటువంటి ఊరు కాబట్టి సౌకర్యాలు కొంచెం ఎక్కువ ఉండేవి. ఆ పల్లెటూళ్ళల్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఉండేవారు. అలాంటి ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు మకాం పెట్టాడు. ఆయన వీణ బాగా వాయిస్తాడు. కాకపోతే ఆయన ఉన్నది బాగా పల్లెటూరు కనుక జనం తక్కువగా ఉండేవారు. ఆయనకి ఏదో ఒక స్థలం ఉంది, జీవితం గడిచిపోతుంది. ఈ వీణా విద్వాంసుడికి ఇంకో వీణా విద్వాంసుడు మిత్రుడు ఉన్నాడు. ఈయన పేరు వీణాపాణి, ఆయన పేరు చూడాపాణి. ఈ ఇద్దరు స్నేహితులు. ఈ చూడాపాణి అన్నవాడు ఈ వీణాపాణిని చూడడానికి ఈ పల్లెటూరు వచ్చాడు. తీరా వీళ్ళు వచ్చి హాయిగా భోజనం చేసి వీణ వాయించుకుందామని చూస్తే ఆ వీణకున్న తేగ పడిగిపోయింది. అయ్యయ్యో, ఇంత కష్టపడి మీ ఊరు వచ్చాను, తీరా వీణ వాయిద్దామంటే వీణ తీగ తెగిపోయింది. ఈ తీగ ఎప్పుడు వేయించుకోవాలో తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు అని అనుకుంటూ ఉంటే ఇంత పల్లెటూళ్ళు మీ ఊళ్ళో వీణకి తీగ వేసేవాడు ఒక్కడూ లేడా అని అడిగట కొత్త మిత్రుడు. మా ఊరు పల్లెటూరు, ఈ ఊళ్ళో వీణలు బాగు చేసేవాడు ఎవడున్నాడు? వీణ వాయిస్తే వినేవాడే లేడు. ఎంతసేపు పొద్దున్నది సాయంకాలం దాకా ఉచితంగా ఏమొస్తాయి? గవర్నమెంట్ 1000 ఇస్తుందా, 2000 ఇస్తుందా, ఎవడేమిస్తే తిందామా అని చూసేవాళ్ళే తప్ప. కాబట్టి ఇప్పట్లో ఈ తీగను మనం బాగు చేయలేం. మనం పట్నం వెళ్ళడానికి 2 రోజులు ప్రయాణం పడుతుంది, అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి 2 రోజులు కాదు 4-5 రోజుల దాకా మనకి ఈ వీణ వాయించుకునే అవకాశం లేదు, తీగ బాగుపడదు, ఇక్కడి నుంచి మనం దూరం వెళ్ళాలి అన్నట. అయ్యయ్యయ్యో, మీ ఇంట్లో నెల్లాళ్ళు ఉందనుకున్నారు, 5 రోజులు ప్రయాణానికి పోతుందా? మనలో మన మాట మిత్రమా, మీ ఊళ్ళో నిజంగా వీణకి తీగ వేసేవాడు ఒక్కడూ లేడా అని అడిగట ఈ కొత్త స్నేహితుడు. వీడి పేరు చెప్పగిందగా చూడమని అప్పుడు అన్నాడు, మా ఊళ్ళో వీణ బాగు చేయగలిగే శక్తి ఒక్క ఆయనకి ఉంది, మా జమీందారు గారికి. చూస్తూ చూస్తూ జమీందారు గారిని, జమీందారు గారు మీరు వీణకి తీగ వేయండి అని అనలేవు, నేను అడగ్గాము, అడిగితే వేస్తాడు ఆయన. కానీ మా జమీందారు గారికి బద్ధకం, వీణకి తీగ వేయమని ఆయన దగ్గరికి వెడితే ఇవాళ వీణ ఇచ్చామంటే మళ్ళీ మనం వచ్చే ఏడాది వచ్చినా సరే ఆ వీణ అక్కడే పడి ఉంటుంది, తీగ ఉండదు, ఉన్న వీణ కూడా పోతుంది అన్నట్టు. అంత బద్ధకం మా జమీందారు గారు కనుకనే ఆ అన్నీ అలాగే చెబుతూ, మీ జమీందారు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, ఆ మాత్రం బతిమారి తీగ వేయిద్దాం అన్నట్టు. ఇద్దరు తీగ తెగిన వీణ పుచ్చుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్ళారు. జమీందారు గారు అసలు గోడకి ఏదో పటం, వాళ్ళ పెద్దనాన్నగారి పటం తగిలించుకుంటూ నిలబడి ఉన్నాడు. వీడు వీడు జమీందారు గారు నమస్కారం ఉంది కానీ, ఆహా వీణా పండితులు వచ్చారా, మీ పక్క వారు ఎవరండి అంటే, ఈయన చూడపాడి అండి, నాకంటే బాగా వీణ వాయిస్తాడండి, ఈయన ఇంకొంచెం పండితుడు అండి అన్నాడు. ఈయన చాలా సంతోషం అండి, ఇద్దరు సరస్వతీ మూర్తులు వీణా విద్వాంసులు మా ఇంటికి వచ్చారు, ఏం పని మీద వచ్చారు అన్నాడు జమీందారు గారు. ఈ వీణ తీగ తెగిపోయిందండి, తీగ మీరు తప్ప ఎవరు వేయలేరు, అందువల్ల మహానుభావులైన జమీందారులు మీరే ఈ తీగ వేయాలని కొరికతో వచ్చామని కానీ దాని కింద బతిమాలంటండి, ఇలా పట్టుకురండి అని ఆ వీణ పుచ్చుకొని లోపల నుంచి తీగ పట్టుకొచ్చి వేసేసాడు, క్షణంలో వేసి ఇచ్చేసాడ. దాంతో ఈ కొత్త మిత్రుడు అన్నాడు, చూసావా మిత్రమా, జమీందారు గారి మీద అభాండం వేస్తావా, ఆయన అలా వచ్చి రాగానే క్షణంలో వీణకి తీగ వేసాడా, అటువంటి ఆయన పట్టుకుని ఆయనకి బద్ధకం ఎక్కువ, చురుకుతనం లేదు, పని చేయడు అంటావా, అసలు నీ దగ్గరే ఉంది బద్ధకం అంతా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి బద్ధకించి, వీణ బాగు చేయించడానికి బద్ధకించి ఇలాంటి కబుర్లు చెబుతున్నావు అనగానే, లేదురే బాబు నేను ఎన్నో అనుభవాలతో చెబుతున్న మాట, ఆయన నిజంగానే చాలా బద్ధకం కలిగిన వాడు, ఇప్పటి మాటలో చెప్పాలి నీ మధ్యకాలంలో కొత్తగా బద్ధకిష్ట అని పేరెట్టారు, ఇదేంటో కొత్త పదం అనమాట, ఎవరు పుట్టే తప్పితే పదాలలో పుడతాయండి, అలాగా నిజంగా ఆయనకి బద్ధకం ఎక్కువ, మరి ఏమిటో నీ చేత నాకు చివాట్లు వచ్చేందుకో ఏమిటో ఈ పూట వచ్చి రాగానే తీగ వేసాడు, నువ్వు తీగలు అవుతున్నావు అన్నట్ట. సరే ఇద్దరు కూర్చుని తీగ సరైపోయింది కనుక టింగ్ 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 అని వేణ వాయించుకుంటూ ఉండగా ఓ పాట అవసరం వచ్చింది. ఒరే ఈ పాట నా దగ్గర లేదు నీ దగ్గర లేదా అన్నాడు కొత్త మిత్రుడు. నా దగ్గర ఈ పాట లేదు, నాకు పాట కంఠస్థం రాదు, నీకు పాట కంఠస్థం రాదు, పాట కాగితం నీ దగ్గర లేదు, కానీ ఈ ఊళ్ళో ఆ పాట దొరకాలంటే మళ్ళీ మనం మన జమీందారు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళితే ఆయన బద్ధకం కలిగిన వాడని నాకు తెలుసు కదా అంటే అన్ని ఇలాంటి కవరేజ్ అవుతావు, కొద్దిగా చూడలేదు నేను, వెళ్ళి వెళ్ళగానే తీగ వేసిన మహానుభావుడు అటువంటి వాడిని బద్ధకిష్టం టావు, మళ్ళీ వెళదాం ఆయన దగ్గరికి, వెళ్ళి ఆ పాట తెచ్చుకుందాం అన్నట్టు ఈయన. సరేనని మళ్ళీ ఇద్దరు కూడా మిత్రులు జమీందారు గారి దగ్గరికి వెళ్ళారు. జమీందారు గారు పెద్ద వాలు కుర్చీ అని ఉంటుంది పూర్వకాలంలో, పెద్ద కుర్చీ చెక్క కుర్చీ ఉండేది, అందులో మెత్తని పరుపు వేసుకుని ఉన్నారు, అందులో ఇలా పడుకుని ఉన్నాడు, చేతులు రెండు పక్కన ఉన్న కర్రల మీద పెట్టుకుని అలా కూర్చుని ఆహ్ ఊహ్ అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఆయనకు ఎదురుకుండా రకరకాల కాగితాలు ఎగిరిపోతున్నాయి, చాలా కాగితాలు ఉన్నాయండి. కొంతమంది శిష్యులు ఉంటారు, గురువుగారు రాసినటువంటి పురాణం కాగితాలు ఆయన కళ్ళ ముందు ఎగిరిపోతున్నా పెట్టించుకోరు, గురువుగారు నా కాగితాలు బాగుపోయినట్టుంటే ఒక కాగితాలు అంటే అని బయలుదేరతారు అనమాట, ఈలోపు ఆ కాగితానికి ఏ కాఫీ అంటుకుంటుంది. వీళ్ళంతా జమీందారు గారి యొక్క స్వస్తులై ఉండొచ్చు. ఇప్పుడు ఈ జమీందారు గారు ఎదురుకుండా కాగితాలన్నీ ఎగిరిపోతున్నాయి, ఎగిరిపోతూ ఉన్నా ఆయన మాత్రం కూర్చుని కూర్చుని ఉన్నాడు. ఇంతలో వీళ్ళిద్దరు వెళ్ళి మళ్ళీ జమీందారు గారు నమస్కారం అనగానే ఓహో వీణా విద్వాంసులు వచ్చిరా కూర్చోండి అనగానే కూర్చోడానికి రాలేదండి, మాకు ఒక పాట కావాల్సి వచ్చాం, ఆ పాట మీ దగ్గరే ఉంటుందిట, ఈ పాట మాకు కంఠస్థం లేదు, మా దగ్గర కాగితం లేదు, మీ దగ్గర ఉంటే ఆ పాట కాగితం ఇప్పిస్తే పాట రాసుకుని మళ్ళీ మీ కాగితం మీకు ఇప్పిస్తాం అనగానే అదిగో నా ఎదురుకుండా కాగితాలు ఎగురుతున్నాయే ఆ కాగితంలో ఒక కాగితంలో ఆ పాట ఉంటుంది వెతుక్కోండి అన్నట్టు. వీళ్ళు వెతుక్కుని అందులోంచి ఆ పాట తీసుకుని మిగతా కాగితాలు కూడా పట్టుకొచ్చి పక్కన పెట్టి రాయిపెట్టి ఏమంటే జమీందారు గారు మీ కళ్ళ ముందు ఆ కాగితాలు ఎగిరిపోతున్నాయి కదండి వాటిని పట్టించుకోరు ఏంటంటే ఏం చేయండి ఆయన నేను కూర్చుంటే ఇక లేవలేను, ఆ కాగితాలు ఎగరడానికి ముందు నేను కూర్చున్నాను, నేను కూర్చున్నాక కాగితాలు ఎగిరాయి, నేను కూర్చుంటే కుంభకర్ణుడు లాంటి వాడిని నేను లేవలేను అన్నట్ట. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ వీణాపాడికి, కాగితం తీసుకుని బయటకు వచ్చాక రేడా పొద్దున విషయం చెప్పడం మర్చిపోయానరా, మనం వచ్చే సమయానికి జమీందారు గారు నిలబడి ఉన్నారు, నిలబడి ఉన్నప్పుడు ఆయన పనిచేస్తాడు, ఒక్కసారి మంచం మీద పడుకోవడం కూర్చోవడం చేశాడా ఇక ఆయన అంతటా ఆయన లేచేదానికి ఎవరు లేపలేరు, ఆ లేచిన తర్వాత ఆయన ఇష్టం అయితే చేస్తాడు లేకపోతే లేదు, అందువల్ల ఆయన పనులు చేసుకుంటున్నప్పుడు మాత్రమే దగ్గరికి వెడితే ఆ పని ఆయన చేసి పెడతాడు తప్ప ఉత్తప్పుడు మాదిరిగా ఆయన ఎవడికి పని చేయడు. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది అనగానే ఓహో నాకు అర్థమైందిలే అన్నాడు ఆయన. జమీందారు గారు కళ్ళ ముందు ఏం జరిగిందో తెలిసిన తర్వాత ఈ ఇద్దరు పక్కకి వెళ్ళి చూస్తూ ఉండగానే ఒక కుక్క వచ్చి ఆయన కాలు నాగుతుంది, కాలు కూడా కదలసట్లేదు ఆయన, అది నాగేస్తున్నా సరే రే కుక్క వచ్చి కాలు నాగుతోంది రోయ్ కొట్టండి రోయ్ అంటట్టు కానీ అని కాలు కదలసలేట అంత బద్ధకమైంది. ఇంతలో కాకి వచ్చి మూతి మీద వాలి ఆ మూతి మీద ఉన్నటువంటిది ఏదో పీక్కు తింటువంటి కూడా ఒరే కాకి మూతి మీద వాలిందరూ కొట్టండ్రా అంటట్టు కానీ భటుల్ని పిలిచి కొట్టండి కాకిని అంటాడు కానీ ఈ చేత్తో కాకిని తోలుకోవట్లేదు ఆయన. అలాంటి బద్ధకం కలిగిన వాడు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వీళ్ళని ఆలస్సులు అంటారు సంస్కృతంలో. వేదవ్యాస మహర్షి చాలా పురాణాల్లో రాశాడు, ఒక పురాణంలో కాదు భాగవతంలో కూడా ప్రారంభంలో ప్రాయేణ అలసాహ, కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు సోమరిపోతులై ఉంటారన్నాడు. ఇక గరుడ పురాణంలో అలస్య శబ్దం వాడాడు. ఇలా ఒక పురాణం కాదు ఏ పురాణంలో చూసినా పూర్వం కంటే ఈ కలియుగ ప్రారంభం నుంచి కలియుగాంతం వరకు మనుషులలో బద్ధకం పెరుగుతుంది, సోమరులు పెరిగిపోతారు. ఎటువంటి వాళ్ళు వీళ్ళు అంటే పని తక్కువ హడావుడి ఎక్కువ చేస్తారు, నిద్రపోవడానికి అనవసరమైన కాలక్షేపానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు తప్ప మంచి పనులకు వెచ్చించరు.
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారు అటువంటి అన్నీ ఉచితం, వాళ్ళు కష్టపడరు. దానికి తగినట్లుగానే ఈ కలియుగంలో ప్రభుత్వాలు కూడా సర్వనాశనం చేసేస్తాయి ప్రజల్ని, అన్నీ ఉచితం అన్నమాట. ఈ ఉచితం పుచ్చుకునేవాడు ఏం చేస్తాడంటే పొద్దున ఎలాగో ఉచితంగా వస్తుంది కదా అని పనులు చేయడం మానేస్తాడు, గవర్నమెంట్ పని కూడా చేయడం. అందుకే ఎక్కడ సక్రమంగా పనులు అవ్వవు. ఇప్పుడు ఈ ఉచితంగా వీడికి అన్ని ఇవ్వడం కోసం వీడికి 1000 రూపాయలు పింఛన్లు, వీడి వాహనకి అదేదో ఇవ్వడానికి, ఇవన్నీ చేయడానికి వీడు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ ఏం చేస్తారు అంటే వీళ్ళ మీద పన్నులు పెంచుతారు. ఆ పన్నులు పాపం మధ్యతరగతి వాళ్ళు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా క్షవరం చేసుకుంటారు. ఈ పై వాళ్ళు బాగానే ఉంటారు రాజకీయ నాయకులు, అట్టడుగు వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఈ పిచ్చి పెరుగు దెబ్బతింటారు. ఇది కలియుగం యొక్క లక్షణం, ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం అన్నమాట. ఎంత దరిద్రం ఈ కలియుగం యొక్క లక్షణం, నాకు ఇవన్నీ పురాణాలు చదువుతుంటే మతిపోతున్నాయి. ఆ పురాణాలు చదువుతుంటే ఎందుకు మతిపోతుందని అడగరే, ఇంత స్పష్టముగా కలియుగంలో ఎక్కడ ఏం జరుగుతుందో వ్యాసుడు ఎలా చెప్పాడు అనిపిస్తుంది అన్నమాట. ఈ కలియుగంలో మానవులు కుక్కలతో గేదెలతో పందులతో సంభోగం చేస్తారు, వీడి ఇష్టం వచ్చినట్టు వెచ్చరవిడిగా తిరుగుతారు, అన్నీ మోసాలే, తినే తిండిని విష ప్రాయం చేసి అమ్ముతారు. అంటే మామిడి పళ్ళు విషం, బత్తాయికాయలు విషం, దానిమ్మకాయలు విషం, తినే బియ్యం విషం, సర్వం విష కషాయాలు పొట్టయిపోతుందిట. ఇది కాక నాస్తికులు ఆతతాయులు పెరిగిపోతారు, ఎర్రజెండాలు పుచ్చుకుని తమ ఆస్తులు కాపాడుకోవడానికి నాటకం ఆడేటటువంటి వాడు తయారవుతారని చెప్పాడు. అదే కమ్యూనిస్టులు అనమాట, ఈ దరిద్రులు పుడతారని అప్పుడే చెప్పేశాడు. ఇలా ఒకటి కాదు, అతి భయంకరమైన విషయాలు చెప్పారు. భార్యని భర్త, భర్తని భార్య నంబరు, గురువుని శిష్యుడు, శిష్యుడి గురువు నంబరు, దేవుడికి కూడా పంగనామాలు పెడతారు, అన్ని మోసాలే చేస్తూ ఉంటారు, ఎక్కువగా సామరిపోతులు అయిపోతూ ఉంటారు, అస్సలు పనులు చేయరు, అన్నిటికీ డ్యూటీ డ్యూటీ అంటారు, కూర్చుంటారు, కాలక్షేపం చేస్తారు, వ్యర్థముగా కాలక్షేపము చేసి 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 పతనమై నశించిపోతారు చివరికి. కానీ గొప్ప విషయం తెలుసా, ఇంత పాపిష్ఠిలోకమైన కలియుగ కాలం కూడా, ఇంత పాప భూయిష్టమైన కలియుగం కూడా ఒక విషయంలో గొప్పదట, అదేమిటో తెలుసా, చేసినగా అన్ని పాపములు చెందవు. ఈ కలియుగంలో పాపం చేస్తేనే ఆ మనిషిని అంటుకుంటుంది, కానీ పుణ్యకార్యములు అలా కాదట. చేసేదనన్న మాత్రమున్న చెందును, నేను పుణ్యము చేస్తాను, దానము చేస్తాను, ధర్మము చేస్తాను అని అన్నంత మాత్రం చేతనే కలియుగంలో ఆ వ్యక్తికి పుణ్యం వస్తుంది. అందుకే కనీసం కలియుగంలో పుణ్యము చేస్తాను అంటే చాలట. నేను పద్మాగర్ గారి పురాణం లైవ్ వింటాను అని సంకల్పించుకున్నా విన్న పుణ్యం ఎంతో కొంత వస్తుంది, అసలు వినని దానికంటే ఇది ఏం కదా. కాబట్టి కలియుగంలో దోషాలు ఉన్నాయి, అయినా లాభాలు ఉన్నాయి. ఈ కలియుగంలో సద్గురువుని ఒక్కని పట్టుకుని అతని పాదములు గట్టిగా పట్టుకునితే ఆ వ్యక్తి తప్పక తరిస్తాడు. కలియుగంలో గురుపాద పద్మ సేవకు మించిన మహాఫలం మరొకటి ఏది ఇవ్వదట. అంటే నీ గురువుని నీవు గట్టిగా పట్టుకో, పాదధూళి నెత్తికి రాసుకో, గురువు 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 అని తపించిపోతే తరించిపోతావు. ఆ గురువు ఇచ్చిన ఒక భగవన్నామాన్ని, ఒక్క నామాన్ని భక్తితో జపిస్తే తరిస్తావు. గురువుగారు రామ అనుకోమన్నారు, కృష్ణ అనుకోమన్నారు, శివ అనుకోమన్నారు, అది అనుకుంటే తరిస్తావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గరుడ పురాణములు శ్రద్ధతో ఒక్క అక్షరం విన్నా వాడు నరకమునకు పోడు, సరాసరి స్వర్గానికైనా పెడతాడు లేదా ఉత్తమ లోకాలకైనా పెడతాడు. ఏ గృహంలో గరుడ పురాణము నిరంతరం పూజింపబడుతుందో, ఏ పుణ్యాత్ముడు గరుడ పురాణం వినాలనుకుంటాడో లేక వింటాడో లేక చెబుతాడో ఆ వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కుటుంబము యమలోకమునకు మాత్రం వెళ్ళదు, ఉత్తమ లోకాలకే వెడుతుంది. అంతటి శక్తి పరమ పవిత్రమైన గరుడ పురాణములకు ఉన్నది. అందుకే గరుడ పురాణం కలియుగంలో ఉన్న మానవులకు ఒక గొప్ప వరం, సంపద, భాగ్యం. ఈ పురాణము నా చేత పూర్తిగా అనువదింపబడిన తర్వాత పుస్తకం ప్రింట్ అయ్యాక ఆ పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి, అలా ఒక పువ్వు పెట్టి పూజించండి, మీకు వీలుంటే కొంచెం చదవండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు, మీరు నరకానికి వెళ్ళరు. దానిని నమ్మి ఒక్క పుష్పం పెట్టిన వాడు ఎవడూ కూడా నరకమునకు వెళ్ళాడు. అందులో ఉన్న ఒక్కొక్క అక్షరం చదివిన వాడు విన్నవాడు ఎవడు నరకమునకు వెళ్ళాడు. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఇందులో ఉన్న ప్రతి అక్షరము, ఒక్కొక్క అక్షరము మహాపాపాన్ని తొలగిస్తాయి. అంత గొప్పవి ఈ కలియుగంలో. ఇవన్నీ దరిద్రపు లక్షణములైన కపాలి భైరవుణ్ణి పూజించడం వల్ల ఏమి లాభం? ఇంతకందరూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే వేదవ్యాసుల వారు ఈ కలియుగంలో సోమరులు, పాపాత్ములు, ద్రోహులు, అనేక రకాల దైవ విఘాత కార్యాలు చేసేవాళ్ళు ఈ కపాలి భైరవుణ్ణి పూజించి పంచగవ్యంతో అభిషేకించి అది తీర్థం తీసుకుంటే ఆ పాపాలన్నిటి నుంచి విముక్తులైపోతారు. అందువల్ల కపాలి భైరవుణ్ణి పూజించినటువంటి వాడు చురుకుతనం పొందుతాడు, ఆనందం పొందగలుగుతాడు, కుటుంబ వృద్ధి పొందగలుగుతాడు. ఇన్ని లక్షణములు మన దగ్గరుండి కూడా మనం పూజించలేకపోతే ఎంత దురదృష్టవంతులు. అన్నిటికీ మించి కపాలి భైరవుని పూజిస్తే ఈ మానవ కపాలం ధరించవలసిన అవసరం లేదు. భూలోక కపాలం నశించిపోయి కపాలం ధరించవలసిన అవసరం లేదు. అనగా అర్థం ఏంటి? నీకు పుర్రి అవసరం లేదు అంటే వెనకడిగాడు ఎవడో వెర్రాడో పుర్రి లేకపోతే ఎలా బతుకుతావు అన్నట్ట. పుర్రి లేకపోవడం అంటే అర్థం మళ్ళీ మానవ జన్మెత్తం, ఈ భూలోకంలో ఎత్తం అని జన్మెత్తం అని అర్థం. నశించిపోయే పుర్రి మనది. అదే దేవతలు మొదలైనటువంటి వాడు పుర్రులు పాడవు. దేవతలకి ఒకవేళ భూలోకంలో జన్మ వచ్చినా ఈ శరీరం విడిచిపెట్టే ప్రక్రియ ఉండదు. వాళ్ళు అలా ఒక మెరుపు కింద, కాంతి కింద మారిపోయి భగవంతుడైన బ్రహ్మలో లీనమైపోతారు. ఒక్క విషయం చెప్పాలనే వీళ్ళు, మానవుడు చచ్చిపోయాక వీడి శరీరం శవం అని పిలువబడుతుంది. ఈ శవాన్ని కాలిస్తే కపాలం బయటకు వస్తుంది. ఆ కపాలం ముక్కలు ముక్కలు అయిపోవచ్చు, లేక ఇంకేదో అయిపోవచ్చు. కొంతకాలానికి బూడిదలో కలిసిపోతుంది, లేక మట్టిలో కలిసిపోతుంది, లేకపోతే దీన్ని ఏ నదిలోనో భరిస్తే ఆ నదిలో ఉన్న నీళ్ళలో నారిపోయి అక్కడ ఉన్న వాటిలో కలిసిపోతుంది. ఇది మానవ శరీర లక్షణం. ఈ మానవ లోకంలో ఉన్న పశుపక్ష్యాదుల లక్షణం. వీటి శరీరములు కుళ్ళిపోతాయి, కాలిపోతాయి, మట్టి అయిపోతాయి, నశించిపోతాయి. కానీ దేవతలకి కొంత ఆయువు తీరిన తర్వాత వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేసి దేవలోకానికి వెళ్ళిన వాళ్ళే కదా. దేవతలంటే పుణ్యకార్యాలు చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. కొంతకాలం దేవలోకంలో ఉంటారు. మహానుభావులు అయితే కలియుగాంతం వరకు ఉంటారు. ఏదో కొంతమంది అయితే ఓ 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళో, 4000 ఏళ్ళో, 100 ఏళ్ళో స్వర్గంలో ఉంటారు. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు స్వర్గం నుంచి తిరిగి భూలోకానికి వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. పుణ్యం క్షీణించగానే స్వర్గం నుంచి తిరిగి మానవలోకానికి వస్తారు. లోకానికి వచ్చే ముందు ఆ శరీరం విడిచిపెట్టాలి కదా. మన శరీరం విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టరు వాళ్ళ శరీరం. వాళ్ళ శరీరం మెరుపు కింద, కాంతి కింద మారిపోతుంది. ఈ కాంతి బ్రహ్మలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి మళ్ళీ భూమికి వస్తుంది. అంటే వాళ్ళకి కపాలములు పగిలిపోవడాలు, తగలబెట్టడాలు అవసరం లేదు. ఈ తగలబెట్టడాలు, పూడ్చిపెట్టడాలు ఇవన్నీ మన లోకంలోనే. ఇప్పుడు మనం కపాల భైరవుణ్ణి పూజిస్తే ఈ పూడ్చిపెట్టడాలు, తగలబెట్టడాలు, ఈ కపాలం విడిపోవడం, కపాలం మట్టి పాలవ్వడం లేక బూడిద పాలవ్వడం, ఈ కపాలం తీసుకెళ్ళి ఎక్కడో కలపడం ఇవేమి అవసరం లేవు. అనగా భక్తితో కపాల భైరవుణ్ణి పూజించిన వాడు తిరిగి స్వర్గం నుంచి భూమికి రాని అవసరం లేకుండా సాక్షాత్ కైలాసానికి వెళ్ళిపోతాడు, ఈశ్వర సన్నిధానానికి వెళతాడు, భైరవ అనుగ్రహం పొందగలుగుతాడు. ఇది కపాల భైరవుని యొక్క అనుగ్రహం. ఈ కపాల భైరవుడి తర్వాత భైరవుడి పేరు భీషణ భైరవుడు. ఈయన 7వ భైరవుడు. ఈయన భీషణుడు, లోకభీషణుడు, పాపభీషణుడు అంటే భయంకరుడు. భీ అనే శబ్దమునకు భయం అని అర్థం. భయమును కలిగించువాడు కనుక భీషణుడు అన్నారు ఆయన్ని. భయంకరమైన వాడు ఆయన. ఎవరికి భయంకరుడు? పాపాత్మల పాలిటి భయంకరుడు ఆయన. హింసాపరులను, లోకద్రోహులను, పంచమహాపాపాలు చేసేవాళ్ళని క్షమించని వాడు భీషణ భైరవుడు అంటే. ఈయన ఒకప్పుడు ఎందుకు అవతరించవలసి వచ్చిందో చెప్తా వినండి. ఒకప్పుడు హిరణ్యకశిపుడు వంశంలో ఉన్నటువంటి కొంతమంది భూలోకాన్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పారేశారు. వీళ్ళంతా హిరణ్యకశిపుడి యొక్క సంతానములకు పుట్టినటువంటి వాళ్ళు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు అని 4 కొడుకులు. ఇందులో ప్రహ్లాదుడు ఒక్కడే భాగవతోత్తముడు, మిగతావాడిద్దరు వాళ్ళ భాగవతం మనకు తెలుసున్నది. ఆ 3 మాత్రం భగవత్ భక్తులు కాలేకపోయారు. అందులో ఈ అనుహ్లాదుడు అనేటటువంటి వాడి కొడుకు దైత్యుడు అని పిలువబడ్డాడు. వీడి కొడుకులు సమస్త లోకాలని అల్లకల్లోలం చేసేశారు. వాళ్ళు నాస్తికులు, క్రూరులు. యజ్ఞములు జరిగితే పాడు చేసేవారు. గోవుల్ని కోసేసి చర్మం తీసేసి తినేసేవారు. అంటే పాత బస్తీ గ్యాంగ్ అనమాట వీళ్ళంతా. ఇంకా వీడు చేయని పాపాలు అంటూ లేవండి. వీడు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పాపాలు. వీళ్ళకి పంది లేదు, నంది లేదు, కుక్క లేదు, డొక్క లేదు. కనపడితే తినేయటమే, క్రూరంగా చంపేయడమే. యజ్ఞాలను ధ్వంసం చేశారు,
దానవులను పాడు చేశారు, స్త్రీలని బలాత్కరించారు. ఇంతెందుకు? ఆనాడు ఏ దేవతలు వాళ్ళని ఏమీ చేయలేకపోయారు, అంతటి బలశాలులు వారు. అప్పుడు దేవతలంతా భయపడి దైత్యుడు అని పేరు కలిగినటువంటి హిరణ్యకశిపుని వంశం వాడు, వాడి అనుయాయులు సమస్త లోకాన్ని పాడు చేస్తున్నారు, వీళ్ళ నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారని బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మ, భైరవుణ్ణి ప్రార్థించండి, కాలభైరవుడు రుద్రాంశ స్వరూపుడు, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అనగా వీళ్ళంతా కాలభైరవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో కాలభైరవుడు హిమాలయ పర్వతం మీద ఉన్న కేదార క్షేత్రంలో శివుడికి అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు భక్తితో భైరవ రక్షించన్నారు. ఓం హ్రీం రూరు రూరు భీషణ భైరవాయ స్వాహ అంటూ ఆయన్ని స్తోత్రం చేయగా, నిజంగానే భైరవుడు భీషణాకారం ధరించాడు, రోషభీషణుడైపోయాడు, భయంకరాకారం ధరించాడు. చేతిలో శూలం పట్టుకున్నాడు, మరో చేతిలో మంచం కోడని ఒక ఆయుధం ఉంటుంది, కట్టవాంగం అంటారు సంస్కృతంలో, తెలుగులో మంచం కోడు అంటే ఆయుధం, అచ్చం కోడులో ఉంటుంది అనమాట. అలాంటి కోడు శూలం పుచ్చుకుని, దేవతలారా నన్ను భీషణాకార అని స్తుతించారు. ఎందుకు నేను భీషణుడిని అవ్వాలి, ఏం చెయ్యాలని అడిగట. స్వామి, ఈ భీషణాకారంతో, ఈ భయంకరాకారంతో నువ్వు ఇక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరి లోకములను పీడిస్తున్న హిరణ్యకశిపుని వంశస్థుడైన దైత్యుణ్ణి వాడి పరివారాన్ని సంహరించి మా యజ్ఞములు సక్రమంగా సాగేలా చెయ్యి, ధర్మములు దానములు పవిత్ర కార్యాలు జరిగేటట్టు చెయ్యి. పద్మాగర్ గారు ఏదో 18 అడుగులు శివలింగం కట్టుకుందాం అనుకుంటున్నారు, ఆ కట్టుకోవడానికి స్థలం విషయంలో రోజుకోసారి రేటు పెంచేస్తున్నారు వాళ్ళు, అలా పెంచకుండా చెయ్యి. ఆయన ఏదో హాయిగా శివుడి యొక్క లింగం పెట్టుకుని 10 మంది చేత పూజ చేయించి, తాను పూజించి తద్వారా వచ్చే నీళ్లతో బిల్వవనం వచ్చేలా చేద్దాం అనుకుంటుంటే అమ్మేవాడు పోటుకో రేటు చెప్పి ఆయన డొక్క చీరేస్తున్నట్ట. అలా లేకుండా చక్కగా ఇలా అనుగ్రహించు తండ్రో అనగా వెంటనే ఆయన హుటాహుటిన బయలుదేరాడు. బయలుదేరి ఈ మంచం కూడి సోలం పుచ్చుకొని రిమ్మును ఎగిరాడు ఆకాశ మార్గానికి. ఎగిరి ఈ దైత్యుడు ఎక్కడున్నాడని వెతికట్ట. అప్పుడు దైత్యుడు దండకారణ్యంలో ఉన్నాడు. దండకారణ్యంలో ఋషులు మీద పడుతూ ఉంటే, ఆ ఋషుల్ని పట్టి పీడిస్తూ ఉంటే ఆ సమయానికి వెళ్ళి మంచం కొడుతూ వాడి నెత్తి మీద ఒక్క దెబ్బ పటక్కనకు కొట్టి తల పగలగొట్టి సోలంతో గొంతులో పొడిచాడు. ఇప్పుడు ఏమైంది, సోలం దెబ్బకి ఏమో గొంతుకులో గడిపోవటం వల్ల, సోలం గొంతుకులో గడిపోవటం వల్ల ఏమో నెత్తులు గారి చచ్చాడు. ఆ సమయంలోనే వాడి తల మీద మంచం కొడుతూ కొట్టడంతో వాడి తల పటపటపట పగిలిపోయింది. అప్పుడప్పుడు చూసారా, తిరుపతి మెట్లు ఎక్కేటటువంటి భక్తులు కొంతమంది కొబ్బరికాయని పటాపట మెట్ల మీద కొడతారు, ఆ మెట్ల మీద కొబ్బరికాయ ముక్కల ముక్కలే పడిపోతుంది. ఒక ఆవిడ మెట్టు మెట్టుకి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ తిరుపతి మెట్లు ఎక్కి దర్శనానికి బయలుదేరింది. నేను కూడా ఆ సమయంలో నడుస్తున్నాను, తిరుపతిలో ఉపన్యాసంలో ఉన్నాను. తిరుపతిలో మా కృష్ణ గారు ఉన్నాడుగా, మా చెన్నుపాటి కృష్ణ, ఆయన ఉపన్యాసానికి పిలిస్తే వెళ్ళా. అబ్బో తిరుపతిలో 18 ఏళ్ళు వరుసగా చెప్పాము, ఈ ఏడాదే దిక్కుమాలిన రోగం వచ్చి వెళ్ళలేకపోయాం. కానీ సరే, ఆగస్టులో పెడతాం అనుకుంటామండి, అది వేరే విషయం అనుకోండి, అది పక్కన పెడితే. ఆ సమయంలో నేను మెట్లు ఎక్కి వెళ్ళేవాడిని రహస్యంగా. ఇంతలో ఒక ఆవిడ మెట్టు పెట్టుకు కొబ్బరికాయ కొడుతుంది, ఆ కొబ్బరికాయ తునాతునకలు అయిపోతుంది అనమాట. కొబ్బరికాయ పట్టుకుని పట్మని మెట్టు మీద పట్టుకుని ఆ మెట్టు మీద ఆ కొబ్బరికాయ ఇంత ముక్కలు అయిపోయిపోవడం మొదలెట్టింది. అప్పుడు నేను ఆవిడ, ఏం కొడుతున్నావమ్మా కొబ్బరికాయ, నేను కొబ్బరికాయ కొడితే అంతలా పగలదు, నువ్వు కొబ్బరికాయని ఆ మెట్టు మీద తీసుకొడితే ముక్కలు ముక్కలు అయిపోయిపోతుంది ఏమిటని అడిగితే, ఏం చెప్పమంటారండి, ఈ కొబ్బరికాయలు కొట్టే ముందు మా ఆయన తలకాయ అనుకుని కొట్టేస్తారండి అంది ఆవిడ. మా ఆయన తలకాయ అనుకున్నప్పుడు అక్కడ కసరు చేస్తుంది, ఆ దెబ్బతో కొబ్బరికాయ పటాను కొడతాను, ఆ కొబ్బరికాయ తునా తునకలు అయిపోతుందండి అంది ఆవిడ. అదిగో ఆ కొబ్బరికాయ ఎలా తునా తునకలు అయిపోయిందో, ఈ దైత్యుడి తల కూడా తునా తునకలై వాడు తెచ్చాడు. వాడిని సంహరించి ఆ తర్వాత దేవతల ప్రార్థన అంగీకరించి, దేవతలంతా నువ్వు వీడిని సంహరించి భీషణ భైరవుడిగా మాకు దర్శనమియ్యని కోరితే, వారి కోరిక మీద భైరవుడు భీషణ భైరవుడు అయ్యాడు. ఇది ఆయన ఆవిర్భావ కథ. ఈయన ఉపాసనా విశేషాలతో మళ్ళీ మనం రేపు 5 గంటలకు కలుసుకుందాం. వరుసగా అవకాశం ఉన్నంత వరకు ఈ పరమ పవిత్రమైన గరుడ పురాణంలోని భైరవుల యొక్క ఉపాసనా విధానం, భైరవులు కట్టాలని రోజు సాయంత్రం 5 గంటలకు మీకు ఈ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తాను. వినండి, విని ధరించండి.